वासुदेव जय सद्गुरुदेव शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः योनित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्थदिदराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणं शरणं प्रपद्ये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवां भोजातभानुदयं कालज्ञानविदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां फणिमाधिविरावृतामयूकैः अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितनसद्धेमपद्मां वराङ्गीम् सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनां अलिकच्चुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमभासुराम् जपविदौ स्मरेदम्बिकाम् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో చక్కగా ఉదయం నుంచి మనం స్వామివారి యొక్క అనుగ్రహంతో దీక్షా స్వీకరణతో ప్రారంభమై చక్కగా లలితా సహస్రనామ సౌందర్య లహరి పారాయణాంతర్గతంగా మనం చక్కగా గురుదేవులు మనకు అనుగ్రహించిన ఈ కాలంలో ఓ ప్రయత్నం దేవీ భాగవత ప్రవచనం. ప్రతి సంవత్సరం మనకి గురుదేవులు ప్రసాదించినటువంటి ఒక మహద్భాగ్యం అన్నమాట. ఎందుకంటే సత్సంగంలో దేవీ భాగవతం కూడా ఒక అంతర్భాగం. మామూలుగా మనకు అనిపించేది ఏమిటంటే పురాణాలు వినాలా, ఇది పురాణం కదండి, పురాణం చాలా తక్కువ వాళ్ళు వింటారేమో, పురాణం అనేటువంటిది దాటి వెళ్ళాం అని అనుకునేటువంటి వాళ్ళకి అసలు మనకి గురుదేవులు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే పురాణం మనం అనుకున్నట్లుగా దాటవేయగలిగింది కాదు, మనల్ని దాటించేది, భవసాగరం నుంచి మనల్ని ఉద్ధరించేది. సరిగా మనం అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమండి పురాణాలు వింటే మనం ఏది దాటగలమా సంసారం, పురాణాల్లో అంత అర్థం ఉందా అంటే ఇది వ్యాసప్రోక్తం గనుక చక్కగా మనం అందరం ఈ 13 రోజుల కాలంలో శ్రవణం చేయడానికి స్వామి చక్కని అవకాశం ఇచ్చాడు గనక జగన్మాత జగదంబిక పరాశక్తి పరాంబిక అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి చక్కగా సద్గురుదేవులు ప్రసాదించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాం. దీనిలో భాగంగానే మనకి అమ్మ యొక్క ప్రస్తావన జగన్మాత యొక్క ప్రస్తావన మనకి విశేషంగా కనబడుతుంది దేవీ భాగవతంలో. మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ వ్యాస భగవానుడు. అమ్మవారి స్వరూపం అనగానే మీరు ఈ రూపాంతో చూసేటువంటిది కాదు అమ్మ యొక్క స్వరూపం, అంటే ప్రతి వాళ్లలో ఉండేటువంటి ప్రజ్ఞ దేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత. అమ్మవారు అన్నీ అయి భాషిస్తోంది. అమ్మ ఒకరిలో ఉండేటువంటి శక్తి రూపంలో, ఇంకొకరిలో ఉండే విద్య రూపంలో, ఇంకొకరిలో ఉండేటువంటి తెలివి రూపంలో, ఇంకొకరిలో ఉండే నిద్రా రూపంలో, ఇంకొకరిలో కలిగే ఆకలి రూపంలో. అసలు అమ్మ కాని అణువు లేదు అని మనకి గుర్తింపజేస్తూ ఒకరికి ఆకలి వేస్తుందా, అక్కడ అమ్మే ఆకలిని కలిగింపజేస్తుంది. ఒకరు నిద్రపోతున్నారా, ఆ నిద్రకు కూడా అమ్మే కారణం. ఎవరైనా ఒక చెయ్యలేనటువంటి పనిని లోకంలో చేసి చూపిస్తున్నారా, ఆ పనికి కూడా అమ్మే కారణమయ్యింది. అంటే అమ్మ కానటువంటిది, అమ్మ చేత జరగనటువంటిది ఏదీ లేదు అనే హెచ్చరిక మనకి కలిగింపజేస్తూ బ్రహ్మదేవుడిలో ఉండేటువంటి సృష్టించే శక్తి, విష్ణువులో ఉండేటువంటి పాలనాశక్తి, పరమేశ్వరుడిలో ఉండేటువంటి నయింపజేసేటువంటి శక్తి, ఈ మూడు శక్తులకు తాను కారణమై పరాశక్తి అనే పేరుతో అమ్మ పిలువబడుతుంది. అంటే అమ్మకు ప్రత్యేకించి ఒక రూపం అంటూ ఏం చెప్పలేదు మనకి. అంటే ప్రతి వాళ్లలో ఉండేటువంటి శక్తి రూపం అమ్మ. ఇక్కడ అమ్మ ఆరాధన చేయడము అంటే ఇక్కడ స్త్రీలు ఆరాధన చేయాలా, పురుషులు ఆరాధన చేయాలా అంటే సాక్షాత్తు మన గురుదేవులు బాబూజీ మహారాజు వారు అమ్మ ఆరాధనలో ఎంత విశేషమైనటువంటి ఆరాధన ఎలా చేసుకోవాలనే విషయాన్ని స్వామే మనకి చేసి చూపించారు. అంటే అమ్మ ఆరాధన ఇంత విశేషంగా పురుషులు కూడా చేయొచ్చు. మనకింకా అదృష్టం ఏమిటంటే స్వామే జగన్మాత స్వరూపమై తన సేవని తానే ఎలా చేసుకోవాలి అనేటువంటిది మనకు నేర్పడానికి అన్నట్టుగా మనకి గురుదేవులే చక్కగా అమ్మ సేవ ఎలా చేసుకోవాలనే దాన్ని ఈ దేవీ నవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో చక్కగా చేసి చూపించారు. అలాంటిది మనకి ఇక్కడ దేవీ భాగవతాంతర్గతమైన విషయాలని కొన్ని మనకి చెప్తూ ఒక మాట చెప్పారు. ఈ పురాణం యొక్క గొప్ప రహస్యాన్ని ఒక అర్ధ శ్లోకంలో చెప్పాలి అంటే శ్రీమద్ భాగవతం చేస్తూ పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదంబ సయాతి పరమాం గతిం. అంటే పురాణాన్ని అర్ధ శ్లోకంతోనే అమ్మ చెప్పిందట ఈ దేవీ భాగవత పురాణం. దీన్నే తరువాత వాళ్ళు విస్తరించి దాన్ని లోకానికి అందించారు. కాబట్టి గాయత్రికి సాటొచ్చేటువంటి మంత్రం కాని దేవత కాని తరువాత తపస్సు కాని లేవంటారు కదా, అలాంటి గాయత్రి యొక్క రహస్యమంతా కూడా మనకు దేవీ భాగవతంలో వివరింపబడింది అని చెప్పారు. గాయంతా త్రాయత ఇది గాయత్రి. గాయత్రి అర్థం ఏం చెప్పారంటే మనం నిరంతరం గానం చేస్తూ ఉంటే, గానము అంటే దానికి తాళం రావాలా, దానికి హార్మోనియం కావాలా, లేకపోతే డోలక్ కావాలా, లేకపోతే దాన్ని నయబద్ధంగానే పాడాలా, అంటే గాయంతా నువ్వు ఏ స్థితిలో ఉన్నా అంటూ ఉండు, అదే గానం. గానము అంటే ఇక్కడ సంగీతం వచ్చిన వారు చక్కగా ఆలాపన చేయొచ్చుగాక, కానీ తరువాత మనకు కాస్త గాత్రం సరిలేకపోతే వినేవాళ్ళు అభ్యంతర పెట్టొచ్చుగాక. కానీ మనస్సు ఆ పరాశక్తిలో లీనమై పరమాత్మతో అనుసంధానమైతే అక్కడ ఏ గానం, అక్కడ వారిద్దరి మధ్య భాషకి ఏదడ్డు పడుతుందండి? పసిపిల్లవాడి ఏడుపు తల్లి ఎప్పుడైనా ఒరే నువ్వు శృతిలో ఏడవలేదురా అని పాలు కూడా మానేస్తుందా? బాగా సంగీతం తెలిసిన తల్లి అండి, సంగీతం బాగా పాడుతుంది, పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒరే నువ్వు శివరంజన్లో ఏడవడం లేదు, లేకపోతే నువ్వు అనుకున్నటువంటి ఆనంద భైరవిలో ఏడవడం లేదు, ఆనంద భైరవిలో ఏడిస్తేనే పాలిస్తాను, శివరంజని ఆలాపన సరిగా చేయడం లేదని అంటుందే తల్లి, వాడి ఏడుపులో రాగం చూడదు, వాడి ఏడుపులో ఆవేదన చూసి ఎలా క్షీరమిస్తుందో అలాగే జగన్మాత కూడా అక్కడ నువ్వు ఎలా పాడావు గాయంతాం త్రాయతి ఇది గాయత్రి అంటే, అయ్యో పాడితేనే అమ్మ ఆనందపడిపోతుందా, పాట ద్వారానే అమ్మ ఆనందాన్ని పొందుతుందా అంటే, అది అక్కడ ఆ పాటకు లయా తాళం కాదు, అక్కడ వారిద్దరి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం, తల్లికి బిడ్డకి మధ్య ఉండేటువంటి ఆవేదన పరిపూర్ణమై బిడ్డ ఆలాపన చేస్తే తల్లి ఎలా సంగీతాన్ని చూడక తన క్షీరాన్ని అందిస్తుందో జగన్మాత అయినటువంటి అమ్మ కూడా సాధకుడిలో ఉండేటువంటి తీవ్రమైన ఆవేదన ద్వారా అమ్మ మనకు జ్ఞానక్షీరాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆవేదన ప్రధానం, సాధనలో ఆవేదన ప్రధానం. ఈ ఆవేదనని ఏ విధంగానైనా నువ్వు ఆవిష్కృతం చేసుకోవచ్చు. పాడిన వాళ్ళు పాట రూపంలో చేసుకోవచ్చు, రాని వాళ్ళు కుంకుమ పూజ ఎవరో మంత్రం చదువుతుంటే అక్కడ అమ్మ మంత్రం యందు మనస్సు లయింపజేసి ఓ కుంకుమ రేఖ అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన ఆనందాన్ని పొందొచ్చు. లేకపోతే ఏమీ రానివాడు అమ్మ అనే రెండు అక్షరాల మహత్తరమైనటువంటి పదంతో ఆ అమ్మ యొక్క దివ్య చరణారవిందాన్ని స్పృశించవచ్చు, ఆనందాన్ని పొందొచ్చు. ఆనందాన్ని పొందడానికి అమ్మ దగ్గరకు వెళ్ళడానికి ఏ సాధన అవసరం లేదు. మనం పొందడానికి తీవ్రమైనటువంటి కోరిక అమ్మ పాదారవిందముల యందు దృఢమైనటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రధానంగా కలిగితే అమ్మ సాన్నిధ్యాన్ని మనం చేరొచ్చు. అక్కడ ఆవేదన ప్రధానం. కాబట్టి అక్కడ అమ్మ శ్లోకార్థంతో చెప్పేసింది, తరువాత దీన్ని నిరంతరం గానం చేశారు అంటే నిరంతరం అనుకున్నారు. ఒక విశేషమైనటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని మాటి మాటికి స్మరిస్తూ ఉంటామా లేదా? దాన్ని మర్చిపోతామా? ఏదైనా ఒక గొప్ప వస్తువు ఉంటే మనం ఒక చోట పెట్టేటప్పుడు మనం మన వాళ్ళకి చెప్తాం, మన ఇంట్లో మన భర్తకో పిల్లలకో ఒక మాట చెప్తాం, ఇదిగో ఈ బంగారపు వస్తువు ఇక్కడ పెడుతున్నాను, నాకు మతిమరుపు జాస్తి, అందువల్ల నేను ఎక్కడ పెట్టాను మళ్ళీ వెతుక్కుంటానేమో, మీ అందరి సమక్షంలో చెప్తున్నాను ఈ డెబ్బీలో పెట్టానని, రేపు రొద్దు వస్తువు ఎక్కడుందన్నప్పుడు మీరు చెప్పాలి అని చెప్తుంది ఆవిడ. కారణం ఏమిటి? అది విశేషమైన వస్తువు. ఆ విశేషమైనటువంటి వస్తువుని మనం 10 మందిలో మన అనుకున్న వాళ్ళకే కదా రహస్యం చెప్తాం, అందరికీ చెప్తామా? ఊళ్ళో వాళ్ళందరికీ వజ్ర పొంగరం ఇందులో పెట్టాను దీనికి తాళం లేదని అందరితో చెప్తామా? మన అనుకున్న వాళ్ళకి రహస్యం చెప్తాం. అలాగే అమ్మ అందరిది కనుక ఇక్కడ ఎవరికి ప్రత్యేకించి ఒకరికి మాత్రమే రహస్యం కాదది, అందరికీ ఉపదేశం చేసింది. అయితే దాని ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళు మననం చేస్తారు. అందరికీ అందుతోంది మంత్రం. అమ్మ అక్షరం కానటువంటి మంత్రం లేదు లోకంలో, ఔషధం కానటువంటి మొక్క లేదు లోకంలో. అలాగే మనం శ్రద్ధతో జపం చేస్తే ఏ అక్షరమైనా సరే మనకు అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదించి తీరుతుంది అని దేవీ భాగవతంలో అక్కడ అమ్మ బీజాక్షర సంపుటిలో 0 లేకుండా అక్కడ ఐ అనేటువంటి అక్షర బీజం, ఇక్కడ ఒక మహానుభావుడు ఒక చూసినటువంటి సంఘటనలో ఆ బీజాక్షరం లేకుండా మంత్రాన్ని జపిస్తే అది సారస్వతమైన సరస్వతీ బీజం కావడం వల్ల అతడు పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగాడు అని మనకు దేవీ భాగవతం చెప్తుంది. అంటే అమ్మవారి యొక్క అక్షరం నువ్వు ఎలా పలికినా సరే, ఎందుకని అక్షరాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క డమురకనాథం నుంచి లోకంలోకి వచ్చాయి గనక. అమ్మవారికి ఒక నామం ఉంది, శివజ్ఞాన ప్రదాయిని అయిన మహా, లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క నామం. అంటే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన జ్ఞానం కలగాలంటే నీకు ముందు అమ్మవారి ఆరాధనా విధానం తెలియాలి. అమ్మవారి ఆరాధనా విధానంలో పరిపూర్ణత లేకపోతే నువ్వు అయ్యవారి ఆరాధనలో ఉండే గొప్పదనాన్ని నువ్వు ఆస్వాదించలేవు. అమ్మ పాదాన్ని పడితే అమ్మ సులువైన మార్గాన్ని చెప్తుంది. మనం అయ్యవారిని డైరెక్ట్ గా చేరితే కొద్దిగా కష్టం. అక్కడ తండ్రి గారి దగ్గరికి మనం డైరెక్ట్ గా పెడితే అక్కడ ఆయనకు చాలా సమస్యలు, చాలా లోకంలో చాలా పనులు ఉంటాయి కనుక కాస్త మనం వెళ్ళకూడని సమయంలో పెడితే ఈ సమయంలో వచ్చే వీడి మీద దెబ్బ కూడా పడుతుంది అయ్యవారి దగ్గరికి డైరెక్ట్ గా పెడితే. అదే అమ్మవారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అమ్మ మనల్ని లాలిస్తుంది, పాలిస్తుంది. ఇంకా ఏ సమయంలో మన తండ్రికి చెప్పాలో అమ్మ చెప్తుంది, నువ్వు ఈ సమయంలో వెళ్ళకూడదు మీ నాన్న దగ్గరికి, ఈ సమయంలో పెడితే నీ కోరిక తీరుతుందని అమ్మ మనకు అటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. అందుకని ఆవిడ శివజ్ఞాన ప్రదాయిని. పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో ఆయన మనకి ఎప్పుడు పరిపూర్ణతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడో, ఎప్పుడు అటువంటి ఆనందం మనం పొందగలుగుతామో సమయం చూసి మనకు హెచ్చరిక చేసి మన తరపున వకల్తా పుచ్చుకొని మన బిడ్డడుగా ఇతడిని స్వీకరిద్దామని ఆ పరమేశ్వరుడికి సిఫారసు చేయగలిగింది అమ్మ. కాబట్టి అమ్మ ద్వారానే మనం అయ్యవారిని చేరగలం. అందుకనే ఆవిడ పరమేశ్వరుడిని పొందేటువంటి ఉపాయం చెప్పగలిగినది ఆ తల్లి. అటువంటి అమ్మ గాయంతాం త్రాయతి ఇది గాయత్రి, అంటే గానం చేస్తూ ఉంటే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. త్రాయతి అంటే రక్షణ. లోకంలో రక్షణ అంటే అర్థమేమిటి? మన జన్మకు రావడమే ఒక దుఃఖం, ఈ దుఃఖంలో కూడా సంసారం అనేది పెద్ద సాగరం, దీనిలో నుంచి దాటగలిగేటువంటి ఆ లక్షణం మనకు అందించగలిగేది అమ్మ. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత భవారణ్య కుటారికాయై నమః, అమ్మవారి నామాల్లో ఉంటుంది. భవం అంటే పుట్టుక, అరణ్యం అంటే అడవి, కుటారిక అంటే గొడ్డలి. ఈ పుట్టడం అనేటువంటి, అరణ్యం అనేటువంటి దానిలో చిక్కుకున్నటువంటి జీవుల యొక్క బాధల్ని తన గండ్రబడని చేత ఖండించగలిగేటువంటి లక్షణం భవారణ్యము అంటే ఈ సంసార సాగరం అనేటువంటి అరణ్యం. దీన్ని ఖండించగలిగేటువంటి కుటారిక అంటే గొడ్డలి చేత బట్టి మొత్తాన్ని తునుమాడగలిగేటువంటి లక్షణం కలిగినటువంటిది అమ్మ. మనకు సమర్థము కానిది, మనం చెయ్యలేని పనిని అమ్మ కప్ప చెప్తే అమ్మ సవ్యంగా చేసి తీరుతోంది. మళ్ళీ అటువంటి సంసారమనే మొలక మొలకెత్తకుండా చూస్తోంది అమ్మ. కాబట్టి అటువంటి తల్లి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే ఆవిడ నిరంతరం స్మరిస్తూ ఉండాలి. ఏ పురాణాలైనా సరే ఈ దేవీ భాగవతంతో సరికావు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తారంటేనండి, ఏ పురాణానికి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. మీరు భాగవతం వెళ్ళారనుకోండి, భాగవతానికి ఇచ్చిన గ్రంథం లేదు అంటారు. రామాయణానికి వెళ్ళారనుకోండి, రామాయణానికి మించిన గ్రంథం లేదు అంటారు. శివపురాణానికి వెళ్ళారనుకోండి, శివపురాణానికి మించిన గ్రంథం లేదు అంటారు. ఇక్కడ మనకు కలిగే ఆలోచన ఏమిటంటే, ఏమండి మీరు ఏ దానికి వెళ్ళినా ప్రతిది ఇది లేకపోతే లేదు, ఇది లేకపోతే లేదు అంటారు కదా, ఇంతకీ ఏది శ్రేయస్కరం? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఒక రహస్యం అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా ఏదో ఒక దేవి ఉపాసన దేవతా ఉపాసన కలిగి ఉన్నాం. కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే దాని ఎందు మనకు ఆసక్తి లేకపోతే శ్రద్ధ కలగడం అనేటువంటిది జరగదు. ముందు ఆసక్తి జనించాలి అంటే ముందు మనకు గాఢమైనటువంటి విశ్వాసం కావాలి. గాఢమైన విశ్వాసం కలిగితేనే శ్రద్ధ కుదురుతుంది. గాఢమైన విశ్వాసము శ్రద్ధ కలిగితేనే విశ్వాసం బలపడుతుంది. అందుకని ముందు మనము ఏ దేవుణ్ణి ఆరాధించినా ముందు మనకు విశ్వాసం బలపడడానికి, మనకు శ్రద్ధ కుదరడానికి ఈ దైవమే అని చెప్తారు. కానీ నువ్వు ప్రతిదీ వినేటప్పుడు నువ్వు ఏ దైవం గురించి అయినా వినండి, నా భగవంతుడే అక్కడ ఈ రూపంగా భాషిల్లుతున్నాడనేటువంటి భావన కలిగి వినాలి. మనం పరమేశ్వర ఆరాధన చేసేవాళ్ళం అనుకోండి, నా దేవుడే ఇలా కనబడుతోంది అమ్మ రూపంలో అంటే యథార్థంగా మనం ఏం చూడాలి అంటే నాటకంలో వేసిన వాడిని పట్టుకోకూడదండి. నాటకం వేసిన పాత్రని పట్టుకోకూడదు, పాత్రధారిని పట్టుకోవాలి. పాత్ర వేసేవాడు మారతాడు. నక్షత్రపుడు వేసిన వాడు చంద్రమతికి వేయొచ్చు, చంద్రమతికి వేసిన వాడు హరిశ్చంద్రుడికి వేయొచ్చు. పాత్రలు మారుతూ ఉంటాయి, పాత్రధారి మాత్రం మారడు. వెనకాతలు ఒక ఆయన ఉంటాడు, ఆయన చంద్రమతికి ఆడతాడు. మళ్ళీ చివరిలో ఇంకో పాత్రలోకి వచ్చేస్తాడు. కాటికి రావచ్చు, రాజ్యం దగ్గర చంద్రమతిగా ఉండొచ్చు. అంటే ఇక్కడ పాత్రలు రెండుగా కనబడుతున్నాయి, పాత్రధారి ఒక్కడే ఉంటాడు. ఇక్కడ ఇక్కడ స్త్రీ వేషం వేసిన వాడే మళ్ళీ చివరికి వచ్చేటప్పటికీ పురుష పాత్రధారి అవుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే పాత్రను పట్టుకుంటున్నాం కనుకనే తేడాలు కనబడుతున్నాయి. పాత్రధారిని పట్టుకుంటే, సూత్రధారిని పట్టుకుంటే మనకి బాధ ఉండదు. సూత్రధారి ఎవరు? పరమాత్మ. ఆయన పట్టుకున్నాం అనుకోండి, కనిపించేవన్నీ కదలడానికి కారణమైన వాడు ఆయన అనేటువంటి రహస్యం మనకు తెలుస్తుంది. తోలు బొమ్మాటలో తెర మీద బొమ్మలు కొట్టుకుంటాయి, కొన్ని ఆడతాయి, కొన్ని పాడతాయి, కొన్ని నవ్విస్తాయి, కొన్ని కవ్విస్తాయి. ఈ నవ్వింపులకి కవ్వింపులకి ఆగ్రహాలకి ఆవేశాలకి కారణం వెనకాల కీడు కదిలించేటువంటి వాడు ఒకడు ఉంటాడు. సూత్రధారి యొక్క కదలికల్ని బట్టి ఇక్కడ పాత్రధారులు కదలి మనకి ఇన్ని రకాలైనటువంటి అనుభవాన్ని పంచుతున్నాయి. కీర్తిగాడు వస్తే నవ్వుతాం, అదే ప్రతి నాయకుడు వస్తే మనం కూడా కాస్త అక్కడ ఏది ఉత్సాహం ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తిని మనం కనబరుస్తాం. కానీ వీటన్నింటికి వెనకాతల ఒక సూత్రధారి ఉంటాడు. ఎప్పుడు ఏది నవ్వాలో, ఏది ఏడవాలో, ఏ పాత్ర ప్రవేశించాలో, ఏది నిష్క్రమించాలో అన్నింటినీ కూడా ఎరుగగలిగిన వాడు ఒకడు ఉంటాడు, ఆ సూత్రధారి. ఆయనకు అన్ని పాత్రల మీద అవగాహన ఉంటుంది. రాముడి మీద, రావణాసురుడి మీద, మండోదరి మీద, సుర్పణఖ మీద, సీతమ్మ మీద, కైకమ్మ మీద, అన్నింటి మీద అధికారం కలిగిన వాడు ఒకడు ఉంటాడు. సీతమ్మలాగా వనవాసం వెళ్ళేటప్పుడు కైకమ్మ పాత్ర లాంటి దాన్ని వస్తే మనం దాన్ని అంగీకరించాం. కైకమ్మ వేరు, సీతమ్మ వేరు, వాడు ప్రవర్తించే విధానం వేరు. ఎలా ఉంటే కదలికల ద్వారా మనకు రసస్పందన కలుగుతుందో ఆ రసస్పందన కలిగేటువంటి ఘట్టానికి అనుగుణంగా కదిలించగలిగే సూత్రధారి ఒకడు ఉంటాడు. ఆ సూత్రధారిని పట్టుకున్నటువంటి వాడు పాత్రధారులు వీళ్ళందరూ తెర మీద కదిలేవాళ్లే. ఎలాగైతే ఆ తెర మీద కదిలే బొమ్మను సత్యాలు కావో, వెనకాతల సూత్రధారి మాత్రమే సత్యంగా ఉన్నాడో, అలాగే పరమాత్మ సత్యము అనేటువంటి స్పృహ కలిగి ఉంటాడు. అలాంటి అమ్మ యొక్క ఆరాధన ఇక్కడ మీరు అమ్మ అనగానే మనం అనుకోవచ్చు, ఈ రోజున బాలాత్రిపుర సుందరి వేశారా, రేపొద్దున గాయత్రి వేస్తారా, లేకపోతే అన్నపూర్ణమ్మ వేస్తారా, లేకపోతే ఇంకొక అలంకారం వేస్తారా అంటే అలంకారంలో మార్పులతో కూడి ఉన్నటువంటి అమ్మ మనకు ఎన్ని రకాలుగా కనబడుతోన్నా అసలు మూలమైనటువంటి శక్తి అనేటువంటిది ఒక్కటే. అందుకనే మనకు బాబుజీ మహారాజ్ వారు తేలిగ్గా చెప్పారు, కరెంట్ అంతా ఒక్కటే. కరెంట్ ఎలా ఉపయోగపడుతోంది? ఏసీలో చేరితే చల్లగా ఉపయోగపడుతుంది, హీటర్లో చేరితే వేడిగా ఉపయోగపడుతుంది, ఒక లైట్లో చేరితే ప్రకాశంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కరెంటు దేంతో పోలుస్తాం? ప్రకాశిస్తుంది అని చెప్తామా? అయితే చల్లదనం ఇవ్వడానికి వీల్లేదు. చల్లదనమే ఇస్తుందని చెప్తామా? వేడిగా ఉండడానికి వీల్లేదు. పోని వేడే ఇస్తుందా అంటామా? ఈ రెండు ఉండడానికి వీల్లేదు. కానీ అన్ని ఇస్తూ తానొక్కటి ఎలాగైతే సాక్షిగా అలా ఉంటుందో అది కనెక్షన్ బట్టి, వస్తువుని బట్టి పనిచేస్తుంది. అక్కడ లైట్కు చల్లదనం ఇవ్వదు, హీటర్కు చల్లదనం ఇవ్వడు. లైట్కు ప్రకాశం ఇస్తుంది, హీటర్కు వేడిస్తుంది. అక్కడ వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి దానిని ఇస్తుంది తప్ప వస్తువుకు ఉండే వికారాలు తాను చెందదు కరెంట్. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ ఇదిగో మనకు అమ్మ ఇన్ని రూపాలుగా కనబడుతోందంటే ఇన్ని రూపాల్లో కనిపించే శక్తి ఒక్కటే. ఈ 9 రోజులు దేనికండి అమ్మ ఇంత ఆవిడ ఆతృత పడింది, ఇంత అవతారాలు ధరించిందంటే ఒక చెడ్డ లక్షణం కలిగిన మహిషాసురుడు అనే వాడిని మార్చడానికి అమ్మ ధరించినటువంటి అవతారాలు. ఒరేది నీకు బాలను రామ్ అని చెప్పింది అమ్మ. బాల అంటే చాలా చిన్న పిల్ల, చాలా అమ్మ మొట్టమొదటి అవతారం ఏమిటంటే బాలాత్రిపుర సుందరి అమ్మవారు. ఉపాసనలో బాల ఉపాసన చాలా గొప్పది. అమ్మవారు చాలా చక్కగా మనకి తేలికగా లభ్యమవుతుంది ఆ తల్లి. చిన్నపిల్ల ఎలాగైతే ముద్దు చేస్తే వచ్చి ఒళ్ళో కూర్చుంటుందో, బాలారూపిణి అయిన అమ్మ కూడా ఆరాధన చేస్తే సాధకుడికి అలాంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టి కూడా చాలా తేలిక. ఒకటి, మన అమ్మ ఒళ్ళోనైనా ఉండాలి, లేక అమ్మ మనవుళ్ళోనైనా ఉండాలి. అమ్మ మనవుడిలో ఉండాలంటే ఉపాసన ఏమిటంటే బాలమంత్రం. ఆ బాల యొక్క అనుగ్రహం కలిగితే అమ్మ ఎలా కనబడుతోంది, కనిపిస్తున్నటువంటి ప్రతి వాళ్లలో అమ్మ స్వరూపంగా మనకు కనబడుతోంది. నీకు అన్నం పెట్టే తల్లిని నేను నీకు అమ్మగా ఉపయోగపడతాను. నీకు విద్య వచ్చిందంటే కారణం నేను, సరస్వతిగా ఉపాసన చేయి. అలాగే నీకు ఐశ్వర్యం కలిగిందంటే కారణం నేను, ధనంగా అక్కడ నిలబడతాను. నీ సంతానం కలిగిందంటే కారణం నేను, సంతాన లక్ష్మిగా నీ ఇంట్లో ఉంటాను. అన్నం తినడానికి కారణం నేను, ధాన్య లక్ష్మిగా నీ ఇంట్లో ఉంటాను. అంటే మనం అనుభవించేటువంటి ప్రతి దాని వెనుక అమ్మ యొక్క వైభవం ఉంటే తప్ప మనం దానిని అనుభవించలేం. అంటే నువ్వు అనుభవిస్తుందంతా కూడా అమ్మవారి యొక్క విభూతి, అమ్మవారి యొక్క ఐశ్వర్యమే. అలా అమ్మ ప్రతి అవతారంలో మనకు బోధ చేస్తుంది. కాబట్టి దాన్ని గుర్తించడం అనేటువంటిది అవసరం. ఇదంతా ఎవరికి బోధ? మహిషాసురుడికి బోధ. మహిషి అంటే ఏమనుకున్నాం? అజ్ఞానం. అజ్ఞానం తొలగడానికి ఇన్ని రూపాలు. సాధకుడిలో ఎవరికి బోధ గట్టిగా అవసరం అంటే రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, మురికి పట్టిన పాత్ర రోజు తోమి దగ్గరే ఉంటుందట. రోజు తోమి దగ్గరే ఉంటుందానికి కారణం ఏంటంటే మురికి దట్టంగా పట్టింది కనుక తోమడం కూడా, దానికి కూడా అలాగే సేవ అవసరం. అలాగే మహిషాసురుడికే బోధ అవసరం. అజ్ఞానంలో ఉన్నవాడికి బోధ కావాలి. అందుకని వాడిని మార్చడానికి అమ్మ ఇన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. అందుకే కుపుత్రో జాయేతకు వచ్చి దపికుమాతాన భవతి అంటాడు ఆదిశంకర భగవత్పాదాచార్య. ఎక్కడైనా లోకంలో చెడ్డ తల్లి ఉంటుందేమో, చెడ్డ తల్లి ఉండదు, చెడ్డ కొడుకుంటాడేమో అని చెప్తాడే. అంటే అక్కడ వాడికి ఎలా చెప్తే ఆ వాడు బాగుపడతాడా అని లాలన ద్వారా అమ్మ మనకు ప్రయత్నం చేసేటువంటి సాధనా క్రమమే దేవీ శరణవరాత్రోత్సవాలు. అమ్మ లాలిస్తుంది, పాలిస్తుంది, ఆవిడలో కలిగేటువంటి ఆనందాన్ని మనకు పొందమని ఉపదేశం చేస్తుంది. అదే అమ్మవారి యొక్క సాధన. అందుకని మనకు చక్కగా అమ్మ ఒక సగం శ్లోకంలో చెప్పింది, ఎవరైతే ఈ శ్లోకాన్ని వాళ్ళు పఠించారో, గానం చేశారో, అది చక్కగా తరువాత మణిద్వీప వర్ణనగా, దేవీ గీతగా, ధర్మ ప్రబోధంగా, ఇలాగా అందరికీ అందే విధంగా 12 స్కందాలలో చక్కగా దేవీ భాగవతం మనకు అందడం జరిగిందన్నమాట. శౌనకాది మహామునులారా, ఇంతటి మహిమాన్వితమైనటువంటి దేవీ భాగవతం వినాలనే కోరిక మీకు కలగడం, వినిపించే అవకాశం నాకు కలగడం, ఇదంతా కూడా చాలా దేవి అనుగ్రహంగా భావన చేస్తున్నాను. కనుక దేవికి ముందుగా జగన్మాతకు నమస్కారం చేసి ప్రారంభం చేస్తున్నాను. శ్రద్ధాభక్తులతో వినండి అని సూత మహర్షుల వారు శౌనకాదృషులతో నైవిశారణ్యంలో దీర్ఘసత్రయాగంలో చెప్తున్నట్టుగా మనకి దేవీ భాగవతాన్ని ప్రారంభం చేశారు. అంటే అర్థం ఏమిటి? అక్కడ మామూలుగా మీరు చేసేటువంటి బయట కనిపించేటువంటి యజ్ఞాలలో కంటే కూడా అత్యుత్తమమైనటువంటి యజ్ఞం ఏమిటంటే శ్రవణ యజ్ఞం. ఈ శ్రవణ యజ్ఞానికి ఖర్చు లేదు. బాహ్యంగా ఉండేటువంటి యజ్ఞాలకు వేదిక అవసరం, ఋత్వికులు అవసరం, మండపాలు అవసరం, కలశాలు అవసరం, దాని మీదకు పరిచే వస్త్రాలు అవసరం, దానికి ఒక పందిరి అవసరం, ఇలా చేయవలసినానికి కావలసినటువంటి సామాగ్రి అవసరం. ఈ వీటన్నింటితో పాటుగా మనస్సు స్థిరంగా కూర్చుని యజమాన స్థానాన్ని వహించి పరిపూర్తయ్యేంత వరకు ఇతరమైనటువంటి సంకల్పాలు లేకుండా నిష్టగా కూర్చోవడం అనేటువంటిది ఇంకా కష్టం. కాబట్టి ఇవన్నీ కుదిరితే గాని యజ్ఞం సఫలం కాదు. శ్రవణ యజ్ఞంలో సౌలభ్యం ఏమిటి అంటే మనకు చక్కగా మన యజ్ఞకుండంగా స్వామివారు చక్కగా చెవులిచ్చారు. ఈ చెవుల్ని మనం యజ్ఞకుండాలుగా చేసుకొని గురుదేవులు ప్రసాదించినటువంటి ఆలయ ప్రాంగణాన్ని మనం చక్కని పందిరి చేసుకొని ఇక్కడ వినేటువంటి అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని మంత్రాలుగా చేసుకొని ఇక్కడ మనకు అందించబోయేటువంటి దివ్య బోధామృతాన్ని అందించేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎప్పటి నుంచి మనకి సత్సంగ కార్యక్రమాల్లో ప్రబోధం చేస్తారో, వారందరూ కూడా చక్కగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద 4 వేదాలని వినిపింపజేసేటువంటి స్థానాన్ని వహించిన పెద్దలుగా మనం అంగీకరించి వారిలో మనం దర్శనం చేసి వారు మాట్లాడేటువంటి పలుకులే వేదమాత యొక్క అనుగ్రహంగా భావన చేసి మనం గనక జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటే అక్కడ దీర్ఘ సత్రయాగంలో ఎంత ఫలితాన్ని మనం అనుభవించామో ఆ ఫలితాన్ని ఇక్కడ సత్సంగం ద్వారా. అందుకనే మనకు అమ్మ దివ్యమైనటువంటి ఏది ఒక పేరు పెట్టారు, బ్రహ్మసభ. ఎంత పేరండి! ఇప్పుడు మనకందరికీ అర్హత ఉన్నా లేకపోయినా మనం అందరం బ్రహ్మలు అయిపోయాం. బ్రహ్మలు అయితేనే బ్రహ్మసభలో కూర్చుంటారు కదా. ఏమంటే ఇది వైద్య సదస్సు అని పెడితే కూర్చున్న వాళ్ళందరూ వైద్యులే వస్తారు. ఇది న్యాయవాదుల సదస్సు అంటే న్యాయవాదుల్ని అనుమతిస్తారు. అంటే అక్కడ మళ్ళీ ఐడి కార్డు దీనికి అందరికి అనుమతి ఉండదు. కొన్ని సదస్సుల్లో వాళ్ళకి ఐడి కార్డు ఇస్తారు, ఇతడు ఏది లా చదివారు, న్యాయవాద వృత్తిలో మంచి పేరు గడించారంటే వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటుంది, అది చూపిస్తేనే న్యాయవాదుల సదస్సుకు పోనిస్తారు. డాక్టర్ల సదస్సు ఉందనుకోండి, వాళ్ళు దేనిలో నిష్ణాతులు, వాళ్ళకి ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. మనబోటి వాడు తెల్లటి డ్రెస్సు స్టెతస్కోప్ వేసుకున్నంత మాత్రాన కార్డు లేకపోతే లోపలికి పంపించరు. అక్కడ వేషం కాదు ప్రధానం, నీలో జ్ఞానం ప్రధానం. కానీ గురుదేవులు మనకి ఎంతటి అదృష్టము, ఎంతటి దయ కల్పించారు మన మీదంటే, ఇది బ్రహ్మ సదస్సు. ఈ బ్రహ్మ సదస్సుకు ఐడి కార్డులు ఏమి ఇచ్చారండి మనకి? మీరందరూ ఇది వేసుకుంటేనే రండి, సంస్కృతం చదివితేనే రండి, ఐడి కార్డులు ఏమైనా ఇచ్చారా మనకి? లేదు. అందరికీ ప్రవేశం కల్పించారు గురుదేవులు. చక్కగా నాలుగు ద్వారాలు తెరిచిపెట్టారు. ఏ ద్వారంలో ఉండాలనే ప్రవేశం చేయండి, ఈ బ్రహ్మ సభకు మీరందరూ అర్హులే. అంటే ఎంత దయండి గురుదేవులకు మన మీద. ప్రపంచంలో ఉండేటువంటి లౌకిక జ్ఞానాన్ని పొంది శరీరం వదిలిపెట్టి మరలా ఇంకో శరీరాన్ని ధరించేటువంటి కర్మ చేసి మళ్ళీ ఇంతటి వైభవమైన జన్మ వస్తుందో లేదో గ్యారంటీ లేనిటువంటి వాటికే చదువుల పేరిట ఇంతింత కార్డులతో ప్రవేశాలు జరుగుతుంటే ఆయన పాదాన్ని పట్టినటువంటి అదృష్టానికి గురుదేవులు అయాచితంగా మనకు అందించినటువంటి గొప్ప వైభవం ఏమిటంటే బ్రహ్మ సభలోకి ప్రవేశం. అందరికి ముందు రండి. వీళ్ళు వాళ్ళని లేదని అమ్మ మనకు సభాముఖంగా అందించిన దివ్యమైనటువంటి అనుగ్రహం అండి ఈ సభ. ఈ సభలో పాల్గొనడం, సభలో కూర్చోవడం నిజంగా మనకు బ్రహ్మంతటి అర్హత ఉందా? ఎవరికి వారు ప్రశ్నించుకుంటే ఏమంటారు? నేనంతటి వాళ్ళం కాదండి అంటారు. అందరూ అంతే కదా. ఒక గురుదేవులకు మాత్రమే మనం ఆ స్థాయిలో మనం దర్శనం చేయగలం. కానీ అమ్మ ఏం చెప్పారు? మనందరికీ అర్హతను కల్పించాడు అమ్మ కదండి, దయామయి, ప్రేమమయి, కరుణామయి, అవ్యాజ కరుణామూర్తి అమ్మ, అజ్ఞానాత్వంత దీపిత అమ్మవారి యొక్క నామాల్లో ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసనా. ఎంత అద్భుతమైన నామం అండి లలితా శాసనామంలో సర్వానుల్లంఘ్య శాసనా. ఇక్కడ ఒక దైవం పెట్టిన శాసనాన్ని కూడా ధిక్కరించి నిలబెట్టగలిగిన తల్లండి అమ్మంటే, నీకు అర్హత లేదు అని ప్రపంచమంతా వెలివేసిన నువ్వు ఈ స్థానానికి అర్హుడువురా అని అమ్మ నిలబెట్టిందంటే అమ్మ శాసనాన్ని ఎవడో ధిక్కరించడానికి వీల్లేదు. అంత శాసనం చేయగలిగినటువంటి అధికారిని అమ్మ. ఆ బ్రహ్మ గీత జనని, వర్ణాశ్రమ విదాయిని అమ్మ. మరి అటువంటి అమ్మను గ్రహించినటువంటి సభ ఇది. అటువంటి వేదిక మనకు అందించారు గురుదేవు. నిత్య నైమిషారణ్యం మనది. నిత్యము మనం ఎక్కడ కొన్నాళ్ళు పాటే జరిగిందేమో, కానీ గురుదేవుల యొక్క వైభవం మనకి ఎంత అదృష్టం కలిగింపజేశారంటే ఇది నిత్యము కూడా. మనం మన బావగారి సంకల్పం, బ్రహ్మగారి సంకల్పంలో వింటూ ఉంటే మనకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి కొత్త క్షేత్రాలన్నీ కూడా ఇందులో కలుస్తున్నాయి. అంటే ఇక్కడ ఎంత ఆనందం, ఎంత అనుభూతిని పొందుతున్నారు పొందేటువంటి మహాత్ములంటే, అన్ని క్షేత్రాలు కూడా కురుక్షేత్రంలో లీనమైపోతున్నాయి. అన్ని పాదాలు ఏనుగు పాదంలో ఎలా విడిపోతాయో మహాత్ములు చెప్పారు. ఒక గజేంద్ర మోక్షణం చదివితే చాలరా, జీవులందరి వేదన నీకు తెలుస్తుంది అన్నాడు పోతనామాచ్యులు వారు. ఎందుకంటే అన్ని అందరి అడుగులు కూడా గజం పాదంలో ఇవిడిపోతాయి. అలాగే సర్వతీర్థాలు దేనిలో ఇవిడుతాయంటే కురు తీర్థంలో ఇవిడిపోతాయి. లోకంలో ఉండే క్షేత్రాలు ఎన్నున్నాయో అనుకుంటాం కదా, ముఖ్య క్షేత్రాలు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారావతి, చైవ, సప్తైతే మోక్షదాయక. ఈ ఏడు క్షేత్రాలు అనుకుంటే, ఏడు క్షేత్రాల్లో పాలు పెడితే, ఏడు క్షేత్రాల్లో మనం భగవంతుని సేవించుకుంటే ఏ ఫలితం మనకు కలుగుతోందో, ఒక కురుక్షేత్రాన్ని సేవించుకుంటే అన్ని కలుగుతాయి. ఎందుకని? సర్వక్షేత్రాలు కురుక్షేత్రంలో ఇవిడిపోతాయి, అన్ని తీర్థాలు గురు తీర్థంలో ఇవిడిపోతాయి. ఒక గురుపాద తీర్థ సేవనం వల్ల సర్వతీర్థముల యొక్క సేవన మనకు కలుగుతోంది. అటువంటి గురుమూర్తి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దేవి శరణ నవరాత్ర మహోత్సవాలు. మరి మన గురుదేవులే ఆచరించారంటే మనందరం గురుదేవులకి నమస్కారం చేస్తున్నాం, గురువుకు నమస్కారం చేస్తున్నాం. మరి గురుదేవులే వారే స్వయంగా అమ్మవారి ఆరాధన చేశారంటే శక్తి యొక్క వైభవాన్ని లోకానికి ఇంత వైభవంగా మనకు గురువు ప్రసాదించారు అంటే ఆరాధన యొక్క రహస్యాన్ని తామే ఆ స్వరూపం అయ్యుండి కూడా. ఇప్పుడు తల్లి పాదాలు కడగాలంటే గురువు ఎవరైనా వస్తారు, పెద్దలు. మనం పిల్లాడికి ఓ చెంబు నీళ్ళు ఇచ్చి గురువు పాదాన్ని కడగరా అంటాం. వాడు ముందు తడిపితే వెనక తడపడం, వెనక తడిపితే ముందు తడపడం కదా, ఎక్కడో చోట వెళితి ఉంటుంది. అందుకని ముందు మనం ఏం చేస్తాం, ఒరే గురుపాదాన్ని కడగాలంటే ముందు ప్రాక్టీస్ చేయిస్తాం ఇంట్లో వాడి చేత. ఒరే రేపు రేపు గురుదేవులు వస్తారు, గురుపాదం కడిగేటప్పుడు ఎలా కడుగుతావు అంటే వాడు ముందు నీళ్ళు పోసి వెనక వదిలి పెడతాడు. అప్పుడు మనం ఒక బొమ్మనో ఏదో దాన్ని తెచ్చి శుభ్రంగా వాడికి నేర్పుతాం, ఒరే ముందు తుడవాలి, వెనక తుడవాలి, వెనక కడగాలి అని ముందు నేర్పుతాం. అలాగే మనం కూడా గురుపాదం ఎలా పట్టాలో, అమ్మారాధన ఎలా చేయాలో మనకు తెలియదు కనుక అమ్మ ఆరాధన చేసే విధానం తెలియచెప్పడానికి అమ్మ స్వరూపమే మనకు గురుస్వరూపంగా ఇక్కడ అవతరించి ఆరాధనా విధానాన్ని మనకు అందింపజేసినటువంటి గొప్ప సాధనా కాలం ఈ దేవీ శరణ నవరాత్ర మహోత్సవ కాలం. మనకు అద్భుతమైనటువంటి కాలం సద్గురుదేవులు ఇచ్చారన్నమాట. కాబట్టి అటువంటి నైమిషారణ్యంలో జరిగినటువంటి ఈ దేవీ భాగవత కథ, ఏదో దీర్ఘ సప్రయాగం చేస్తున్నటువంటి శౌనకాది మహామునులు అక్కడ అందరూ కూడా పరివేష్టితులై ఉండగా సూత మహర్షులు వారు అక్కడికి అరుదించారు. మధ్య మధ్యలో విరామ సమయంలో కాలక్షేపం కోసం ఇక పురాణ శ్రవణాన్ని మొదలు పెట్టారు. ఎందుకంటే కర్మ కంటే కూడా చాలా గొప్పది ఏమిటంటే భక్తి. భక్తి దేనితో కూడి ఉండాలంటే జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది చాలా ప్రధానం. భక్తి అనేటువంటిది రెండింటికి మధ్య ఉంటుంది, కర్మకు జ్ఞానానికి మధ్య ఉంటుంది భక్తి. అంటే కర్మ చేస్తే భక్తితో చేయి, జ్ఞానం కలిగితే భక్తితో కూడి చేయి. భక్తి ఒక్కటి తొలగితే రెండికి విలువ లేదండి. కర్మకు జ్ఞానానికి మధ్య అనుసంధానం ఏంటంటే భక్తి. నువ్వు ఒక కర్మ చేసినా భక్తితో చేయి. ఒకళ్ళకి ఇంత పెట్టడము, ఒకళ్ళకి ఏదైనా కలిగితే మనం ఇవ్వడము, ఇవన్నీ కూడా కర్మలో భాగాలే. కానీ ఎలా చేయాలి కర్మ? భక్తితో చేయి. పోనీ తెలుసుకున్నాం, ఒకరికి తెలియని విషయం మనకు తెలిసింది, తెలియ చెప్పే స్థాయిలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఎలా తెలియ చెప్పాలి? అహంకారంతో చెప్పకూడదు. నాకే తెలుసనే అహంకారంతో ఎదుటి వారికి చెప్పకూడదు. ఎలా చెప్పాలి? భక్తితో కూడి చెప్పాలి. అంటే కర్మ చేసినా భక్తితో చేయాలి, జ్ఞానం కలిగి ఉపదేశం చేసినా భక్తితో చేయాలి. భక్తి అనేటువంటిది ఒక్కటి కనుక మనం విస్మరిస్తే కర్మకి విలువ ఉండదు, జ్ఞానానికి విలువ ఉండదు. కర్మ భక్తితో కూడిందై ఉండాలి, జ్ఞానం కూడా భక్తితో అయి ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనకు చక్కగా అక్కడ ప్రబోధం అందుతుంది. అందువల్ల ఇక్కడ వీరు కర్మ చేశారు. ఏమిటి కర్మ అంటే యజ్ఞము చేయడం అనేటువంటిది కర్మ. ఇప్పుడు వీళ్ళేం చేశారు? కర్మ చేశారే కానీ రహస్యం తెలియకుండా కర్మ చేస్తే, భగవద్గీతలో స్వామి చెప్పాడు తెలుసుకుని కర్మ చేయి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. భగవద్గీతలో స్వామి చెప్పిన మాట, అన్ని పనులు కర్మతోనే ప్రారంభమవుతాయి అర్జున, కర్మ లేకుండా ఏ పని కుదరదు, కర్మ లీనంగా ఉంటుంది, కానీ జ్ఞానంతో అది పరిసమాప్తి కావాలి, తెలుసుకుని కర్మ చెయ్యాలి అని స్వామి చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు? ఆ వినేటువంటి అవకాశాన్ని జార విడిచిపోలేదు. శౌనకాది మహామునులు సూత మహర్షులు వారు వచ్చి కూర్చుంటే అక్కడ వాళ్ళందరూ పురాణాలు వింటూ ఉండగా ఒక మాట అడిగాడు మహానుభావ సూత మహర్షి, అష్టాదశ పురాణాలని సమగ్రంగా అధ్యయనం చేశాం. ఇక్కడ అధ్యయనము అంటే అర్థం ఏంటంటే, అధ్యయనము అంటే ఆ చదివినది తన స్వరూపాన్ని పొందడం. చదివింది తన స్వరూపం అయిపోవాలి. ఇక్కడ అమ్మ ఇప్పుడు ఒక మాట చెప్తారు, మధురమైన పదార్థాలు మంచి పదార్థాలు తిన్న తరువాత ఆకలి తీరింది అనిపిస్తుంది. ఆకలి తీరిన తరువాత వమనము కాకుండా ఉంటేనే ఆ తిన్నటువంటి శక్తి నీ శరీరానికి పడుతుంది. లేదు, బాగా తిన్న తరువాత వమనం అయిందనుకోండి, ఆ శక్తి ఉంటుందా, నిలబడుతుందా? తిన్నప్పుడు నాకు బాగా తిన్నానండి అన్న మాట వమనం అయిన వెంటనే మళ్ళీ పదార్థం కావాలనిపిస్తుంది. వమనము కానటువంటి పదార్థము శరీరానికి ఇంకిపోతే అది శక్తిని ఎలా కలిగింపజేస్తుందో, అలాగే జ్ఞానం అనేటువంటిది కూడా ఇంద్రియ వికారం అనేటువంటిది కలగకుండా ఉండాలి. వమనం ఏమిటి? ఇంద్రియ వికారం. జ్ఞానము వింటున్నాం అంటే గురుదేవుల బోధ వింటున్నాం. బోధ వినడం అనేటువంటిది శ్రవణం. శ్రవణం తర్వాత నీకు కలగవలసిన స్థితి ఏమిటి? వమనం కాకుండా ఉండాలి. వమనం ఏమిటి? ఇంద్రియ వికారాలే వమనంగా చెప్పారు. వమనం అంటే వాంతి. వికారాలు అంటే అంతర్ముఖం కావలసింది బహిర్ముఖం కావడమే వమనం. అంతే కదండి, లోపలికి వెళ్ళిన పదార్థం బయటికి రావడమే వమనం. అంతే కదా, ఇప్పుడు పదార్థం లోనే ఉండిపోయి ఏది క్షిప్తం అయిపోతే జీర్ణమైపోయి శరీరానికి పడుతుంది. లేదు, లోపలికి వెళ్ళింది బహిర్ముఖం అయిందండి పదార్థం, ఇప్పుడు ఏమైంది? అది వమనం అయింది. వమనం అయిన తర్వాత శక్తి వస్తుందా? ఏమర్రా అన్నం తినలేదా అంటే తిన్నానండి, ఇందాక కట్టుబొంగలు పెట్టారు కదా, మరి శక్తి ఏమైందంటే తినగానే వమనం అయిందండి. అంటే అంతర్ముఖం కావలసింది బహిర్ముఖమైంది. బహిర్ముఖం అయిపోయింది ఏమి చేస్తుంది? అక్కడ నీకు శక్తిని ఇవ్వదు. శరీరమునికి శక్తి కావాలంటే ఆ లోపలికి వెళ్ళింది జీర్ణమై నీ స్వరూపం అయిపోవాలి. నీకు అన్యంగా ఉన్నది ఏదైనా నీకు బాధే. మహాత్ములు అదే చెప్తారు, నీకు అన్యంగా ఉంటే భారము వికారము రెండు కలుగుతాయి. నీ స్వరూపం అయిపోతే నీకు భారము లేదు వికారము లేదు. నీ స్వరూపం పొందేసింది అనుకోండి, దీనికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఇంటికి వెళ్ళే ఇక్కడ పనికి వెళ్లే వాళ్ళు అమ్మగారులు ఓ రెండు మూడు అర్ల క్యారేజీ పట్టుకెడతారు. వెళ్ళేటప్పుడు చాలా దూరం ఉందనుకోండి, చేయవలసిన ప్రయాణం ఈ చేతిలో నుంచి ఈ చేతులకు మార్చుకుంటారు, ఈ చేతుల నుంచి ఈ చేతులకు మార్చుకుంటారు. కొంతమంది చూడండి కచ్చిపోయి బరువైపోతూ ఉంటుంది పోయేటప్పుడు, ఈ మార్చే గొడవ ఉండదు, నా స్వరూపం నాకు బాగా దగ్గరైపోయింది జారదు. ఇప్పుడు అలాగే అన్నం కూడా మన స్వరూపం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 3 1/4 kg తిన్న తర్వాత ఇక మార్చుకునేది ఉండదు, ఇక బరువు కలుగుతుందా? బరువు కలగడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఇంతకు ముందర నాకు అన్యంగా ఉంది, ఇప్పుడు నా స్వరూపం అయిపోయింది. నా స్వరూపం అయిపోతే నాకు బరువు లేదు. అలాగే జ్ఞానం కూడా వింటున్నది ఏ స్థితిని పొందాలి, వింటున్నా కానీ ఆనందం కలగకపోవడానికి కారణం ఏంటంటే అది నా స్వరూపాన్ని పొందడం లేదు. నా స్వరూపము పొందకపోవడమే నా దుఃఖానికి కారణం. అర్జునుడు కూడా అంతే, వింటున్నావా అని ఎందుకు చెప్పాడండి? శృణుమే పరమంబచ శృణు ఇది ముఖ్యం సనాతనం. స్వామి చాలా చోట్ల శృణు అనే పదం ఉపయోగిస్తాడు భగవద్గీతలో. ఎందుకని? మన మనస్సు ఎడిపెట్టి వింటున్నావా అని బాగా తెలుసు. అందుకని వింటున్నావా అని పాటికి 10 మార్లు అడిగాడు స్వామివారు. ఏదో చెప్తున్నా వింటున్నాను అనకపోతే బాగుండదేమో అని వింటున్నాను బ్రహ్మాండంగా తలుపుపోయాడు అర్జునుడు. ఏమాత్రం విన్నాడో చెప్పిన ఆయనకు తెలియదా మహానుభావుడికి? ఎంత విన్నాడో అభిమన్యుడి మరణం తర్వాత తెలిసిపోయింది. ఇదేనయ్యా నువ్వు విన్నది? వింటే వికారం కలగడానికి వీల్లేదు, విన్నా కానీ వికారం కలిగింది. ఏం చెప్పానో అది నీకు నిలబడలేదు. నిలబడలేదనడానికి తార్కాణమేమిటి? అభిమన్యుడు చనిపోతే ఏడ్చావు గనక. ఏది పోయిందని ఏడ్చావు? వచ్చింది పోతుందని నేను చెప్పాను కదా, నిలవదని చెప్పాను కదా. కానీ ఏదైతే నువ్వు వెళ్ళిపోయిందంటున్నావో అది అగ్ని చేత కాల్చబడదని, నీటి చేత తడపబడదని, గాలి చేత అంటబడదని ఇంత చెప్పానే, అది పరిపూర్ణమైందని, అనంతమైనదని, చైతన్యమని దీనికి ఇన్ని పేర్లు చెప్పానే. అది అజది అజహ నిత్య శాశ్వత పురాణ, ఇన్ని చెప్పాను కదా, మరి ఏం తెలుసుకున్నావు నువ్వు అని అడిగాడు స్వామివారు. అంటే విన్నాడే కానీ శరీరానికి పట్టాలి. శరీరానికి పట్టింది అనుకోండి దుఃఖం కలగడానికి వీల్లేదు. అక్కడ దుఃఖం వచ్చినా ఇదిగో దీని స్థితి ఇంతే. మంచు చల్లగా ఉందంటే ఎవరైనా ఆశ్చర్యంగా చూస్తారా? అగ్ని కారుతోందంటే ఎవరైనా ఆశ్చర్యంగా చూస్తారా? వాటి సహజ స్థితి అది. వాయువుకు అట్టడము, ఎలాగైతే మంచుకు చల్లదనము, అగ్నికి వేడి సహజము, అలాగే వచ్చింది పోవడం కూడా సహజమే. దీన్ని ఎవరు వికారంగా విచిత్రంగా చూడరు, ఇది సత్యం కనుక. కాబట్టి ఇక్కడ మహాత్ములు చక్కగా ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు విన్నారు. చెవులుండి ఎవరైతే పురాణాలు వినరో వారు నిజంగా విధివంచుతుంది. ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు అంటే చెవులున్నందుకు వినడం చాలా ప్రధానం. అందుకనే భద్రమైన విషయాలు వినాలి. ఉపనిషత్తులు కూడా ఏం చెప్పాయి? భద్రమైన విషయాలు వినాలి. భద్రం అంటే ఏది? భగవంతుడే భద్రం అనే శబ్దానికి అర్థము అని చెప్పారే. భద్రం అనే శబ్దానికి అక్కడ స్త్రీ ఆ పురుషుడా అనేటువంటిది స్త్రీలింగమా పుల్లింగమా అని చెప్పలేదు. భద్రం అనే పదానికి భగవంతుడే అర్థం. ప్రహ్లాదుడు చెప్పిన మాట భాగవతంలో, భద్రము అంటే భగవంతుడు అని. ఇప్పుడు మనము భద్రమైన శబ్దాలు వినమన్నారు. భద్రమైన శబ్దాలు ఏ మార్కెట్ లో దొరుకుతాయి చెప్పండి? భద్రమైన శబ్దాలు అమ్మ చెప్తూ ఉంటారే, మీకు ఎక్కడైనా బయట లభిస్తాయో కనుక్కోండి, మార్కెట్ లో దొరుకుతాయో చూడండి అంటారు కదా. భద్రమైన శబ్దాలు ఎక్కడ అమ్మబడవు. అసలు భద్రం అంటే భగవంతుడే. అటువంటి భద్రమైన శబ్దాలు వినడానికి కదా చెవులిచ్చాడు పరమాత్మ. కాబట్టి అటువంటివి మేము వింటాం. షడ్రసోపేతమైన విందుతో నాలుక ఎలా సంతృప్తి చెందుతుందో, నాలుక రెండింటి ద్వారా సంతృప్తి పొందుతుంది. ఏమిటది? అనడం ద్వారా, తినడం ద్వారా. కొంతమంది ఉంటారండి ఆ నోటితోటి ఏదో ఒకటి అంతేగాని తృప్తి తీరదు. కొంతమంది అనడానికే ఉంటారు, దాన్ని మనం పట్టుకున్నాం అనుకోండి దుఃఖమే వస్తుంది. బుద్ధుడు ఒకసారి ఆయన జీవితకాలంలో వెడుతూ ఇలా భిక్షాటనం చేస్తూ వెళ్ళేవాడు కదా. ఆ వెళ్ళేటువంటి ఆయనకు ఒక భవంతి ఒకటి కనపడి ఆ భవంతి ముందర నిలబడి భవతి భిక్షార్థి అని అడిగాడు. ఆయన అడిగితే ఈయన ఓనర్ ఎవడైతే యజమాని ఉన్నారో ఆయన తిట్టడం మొదలెట్టాడు. బాగా సౌష్ఠవంగా ఉన్నావు, నావుగా ఉన్నావు, ఏం నువ్వు పని చేసుకోలేవా అని తిట్టడం మొదలెట్టాడు. ఈయన అన్ని విని ఏమి విననట్టుగా వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ రోజు వచ్చాడు, ఎందుకంటే దారుణంగా తిట్టాడు. 3వ వచ్చాడు, మళ్ళీ అక్కడే నిలబడ్డాడు. ఇక ఈయన అనుకున్నాడు ఇలా చెప్తే లాభం లేదు, ఇలా నీ దగ్గర బుద్ధి చెప్పాలని పైనుంచి కిందికి దిగి వచ్చి 2-3 రోజులు బట్టి నీ తత్తు చూస్తున్నాను, నేను చెబుతూనే ఉన్నావు, నువ్వు వస్తూనే ఉన్నావు, ఏ నీకు బుద్ధి ఉందా లేదా అని గట్టిగా మాట్లాడటం మొదలెడితే అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. మహాత్మా, నేను మీ ఇంటి ముందు వచ్చాను, నిలబడ్డాను, జోలు పట్టుకు అడిగాను. ఇప్పుడు మీరు పంచపక్ష ప్రమాణాలు తెచ్చి నా జోలులో వేద్దాం అనుకున్నారు. నేను అవన్నీ ఏమొద్దండి అన్నాను. ఆ పంచపక్ష ప్రమాణాలు ఎవరికి చెందుతాయన్నాడు బుద్ధుడు. ఆయన అన్నాడు, తీసుకోకపోతే నీ కర్మ నాకే చెందుతాయన్నాడు ఆయన. ఇప్పుడు మేము 3 రోజుల నుంచి తిట్టిన తిట్లు కూడా నేను తీసుకోలేదు, అవి ఎవరికి పోయాయో మీరు ఆలోచించుకోండి అన్నాడు ఆయన. పట్టుకుంటే ప్రమాదం కానీ విడిచేస్తే ప్రమాదం లేదు, కానీ ఎవరిని పట్టుకొని బతిస్తే ప్రమాదమో జ్ఞానం కొన్ని విడవకపోతే ప్రమాదం. ఏది విడిస్తే ప్రమాదం? భగవంతుణ్ణి విడిస్తే ప్రమాదం. ఏది పట్టుకుంటే ప్రమాదం? విషయాలు పట్టుకుంటే ప్రమాదం. కాబట్టి పట్టుకుంటే కొన్ని చోట ప్రమాదం ఉంది, విడిస్తే కొన్ని చోట ప్రమాదం ఉంది. కాబట్టి ఏది పట్టుకోవాలి, ఏది విడవాలి అనేటువంటిది పిరికిరి ద్వారానే తెలుస్తుంది, శ్రవణం ద్వారానే తెలుస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం అనండి, యమూత్రాత పరమోగ విరాగం అనండి, శమధమాదిశక్త సంపత్తి అనండి, ముముక్షత్వం అనండి, సాధన చతుష్టయ సంపత్తిలో ఈ నాలుగు దేని ద్వారా మనకు కలుగుతాయంటే గురుబోధ శ్రవణం వల్ల. నిత్యమేది, అనిత్యమేది? ఏ లోకంలో భోగాలు సత్యమా, పరలోకంలో భోగాలు సత్యమా? ఏది నిజమైనటువంటి సత్యం, ఏది నిజమైనటువంటి ఆనందం? శమమేమిటి, దమమేమిటి, ఉపరితేమిటి, తితిక్షేమిటి, శ్రద్ధ ఏమిటి, సమాధానం ఏమిటి? ఈ శమధమాది చిత్త సంపత్తి కూడా శ్రవణం ద్వారానే మనకు అందుతుంది. శ్రవణము ముముక్షత్వానికి దారితీస్తుంది, ముక్తిని ఇస్తుంది. ఇవదా ముక్తి? ఏమండి శ్రవణం ముక్తినివదా? అసలు నవవిధ భక్తిలో మొట్టమొదటిదే శ్రవణం. శ్రవణం ఒక్కటి సరిగా చేస్తే ముక్తి కరతలామలకం అవుతుందని పరీక్షణ్ మహారాజు మనకు సాక్ష్యంగా తెచ్చాడు. ఆయన శ్రవణమే కనుక సరిగా చేస్తే, చేయవలసిన తీరులో చేస్తే ముక్తి మనకు అందుతుంది. అలాగే వీళ్ళు శ్రవణం అనేటువంటి దాన్ని ఎంచుకున్నారండి. ఎవరు? శౌనకాది మహామునులు. అందుకని చాలా మంది అంటారు ఈ వినడం అనేటువంటిది వింటున్నాం కదండి, అంటే వినడం కాదండి, వినడం ప్రధానం కాదు, ఆ విన్నటువంటిది మనమైపోవాలి, మన స్వరూపాన్ని పొందాలి, అది చాలా ప్రధానం. ఎలా ఎవరైనా ఎలాగోలా కాలం గడపాలి కదా అనుకుంటారు. అసలు నువ్వు ఒక్క మాట ఒకసారి దాని ఎందు శ్రద్ధ పెడితే, ఆలోచిస్తే దానికంటే ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇంకోటి లేదు. శాస్త్రాలు కూడా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది వితండవాదానికి దిగి అవునన్న దాన్ని కాదంటూ ఉంటారు. లోకంలో వాదం చేసేవాళ్ళు ఉంటారు, వివాదం చేసేవాళ్ళు ఉంటారు, కానీ మనకు కావాల్సింది ఏమిటంటే సంవాదం అండి. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా మనం స్తోత్రం చదివేటప్పుడు శ్రీ హయగ్రీవాగస్త్య సంవాది లలితా సహస్రనామ, శ్రీ భీష్మయుధిష్ఠిర సంవాది కృష్ణ సహస్రనామ, శ్రీకృష్ణార్జున సంవాది భగవద్గీత, అలాగా సంవాదం వశిష్ఠ రామ సంవాది యోగ వాసిష్టం. సంవాదం అంటే అర్థమేమిటి? అడిగే ప్రశ్న అర్థవంతమై, చెప్పే జవాబు కూడా అర్థవంతమై, ఇద్దరి మధ్య సత్పురుషుల మధ్య జరిగిన సంతోషిని వినేటువంటి వాడి యొక్క సంశయాన్ని రహితం చేసేదై ఆనంద స్థితిలో మనల్ని నిలబెట్టేదిగా ఉంటే దాని సంవాదము అన్నారండి. ఇటువంటి సంవాదం ముందు తీరాలి. కొన్ని వింటే ప్రమాదం. ఎలాగా? మనకి సత్యమేమిటో మనకు తెలియదండి, మనకు తెలిసిందే పొటాపొటీగా తెలుస్తుంది. బాగా అంత అవగాహన లేని వాళ్ళ మధ్య కూర్చొని మనం వినడం మొదలెట్టామనుకోండి, మనకు కాస్త తెలిసిన జ్ఞానంలో కూడా సందిగ్ధంలో పడిపోతాం మనం. అటువంటి దాన్ని అస్సలు వినకూడదు. మనకు అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఒకసారి పాలు తోడు పెట్టిన తర్వాత మాటి మాటికి వెళ్ళి కదిలించే ప్రయత్నం చేస్తే అది పాలకు పనికి రాకుండా, అటు పెరిగి పనికి రాకుండా ఎలా రెండింటికి చెడిపోయేది పదార్థం చెడిపోతుందో, అలాగే మనం కూడా సాధనలో ఉన్నప్పుడు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు విన్నామనుకోండి, మన సాధనలో ముందుకు వెళ్లాల్సినటువంటి ఆ స్థితిని కాస్త దాచుకొని మన మనస్సే సందిగ్ధంలో పడిపోతుంది. అందుకని ఎవరిని అడగాలి అక్కడ? సమర్థులైనటువంటి గురుదేవుణ్ణి సంశయ నివృత్తి కోసం ఆచరణ మనం ఆశ్రయించాలి. అలాగే సాధనలో ముందుకు వెళ్లి పురోగతి సాధించిన వలసినటువంటి ఎవరైతే మహాత్ములు ఉంటారో అటువంటి భాగవత సమాశ్రయణం మనం చేయగలిగి ఉండాలి. అంతేగాని సందిగ్ధంలోనే వాళ్ళు ఉండి మనం కూడా కాస్త అటు ఇటు ముగిసలాడుతున్న మనసుతో వారిని ఆశ్రయిస్తే అన మనం రెండుకి చెడ్డ రేవడిలాగా మిగిలిపోతాం. అందుకని వినడం కూడా ఉత్తమోత్తమైన వాళ్ళ దగ్గర శ్రవణం చేయడం అనేటువంటిది చాలా అవసరం కనుక మేము మిమ్మల్ని ఆశ్రయించాం. దయచేసి ఈ దేవీ భాగవత పురాణాన్ని మాకు వినిపించండి. ఇప్పటిదాకా చాలా పురాణాలు చెప్పారు, అయినా మనకెవ్వరికీ తృప్తి తీరలేదు. అమరులు అమృతం సేవించారు, తృప్తి పొందారా? ఇంతకీ ఏమిటే అమృతం గొప్ప? ఎంత సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా? ముక్తి ఉండదండి అమృతంలో, చావు లేకుండా ఉంటుంది అంతే. చావు లేకుండా ఉంటుంది, చావలేదు అనే ఆనందం తప్ప. ఒకసారి చస్తే బాగుంది అనుకున్నారు దేవతలు. ఎవరు? ఇంద్రాది మొదలైనటువంటి దేవతలు, ఎవరో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, వీళ్ళందరూ కూడా బాగా తపచ్చేసి ఇంద్రలోకం మీదకి దాడికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అనుకున్నారు, చావడానికి లేనటువంటి అమృతం దాకా చచ్చాము, శుభ్రంగా తాకుండా ఉన్నా బాగుండేది, చచ్చితే ఈ బాధ పోయేది అనుకున్నారు వాళ్ళు. కాబట్టి అమృతం కంటే మించింది ఒకటి ఉంది. ఇంకో రహస్యం ఉందండి, అమృతం చావు లేకుండా చేసేటువంటి శక్తినిస్తుందే తప్ప ముక్తిని మాత్రం ఇవ్వలేదు. ముక్తిని
అంటే మహాత్ముల యొక్క శ్రవణమే, మహాత్ముల యొక్క బోధ, అది జీవన్ముక్తిని చేస్తుంది. వింటూ ఉండగానే ముక్తిని ప్రసాదిస్తుంది. శరీరం చాలా తేలికైపోతుంది. ఇప్పుడు మన వాళ్ళకి చూడండి, బయట చాలా చాలా వాటిలోకి పెడితే వాళ్ళు అంటూ ఉంటారు మన శరీరం తేలికైపోతుందని. శరీరం తేలికైపోతుంది కానీ మన మనస్సు తేలికపడుతుందా? భారం తీరుతుందా? మన మనస్సులో ఉన్నటువంటి ఆవేదన దూరం అయిపోతుందా? చాలా మంది అంటారు ఆ దర్శనం అప్పటి వరకే నాకు ముక్తినిచ్చిందండి, అప్పటి వరకే నాకు ఆనందం ఇచ్చిందండి, తర్వాత మళ్ళీ నాకు సంసారం గుర్తొచ్చిందండి. చాలా మంది అంటూ ఉంటారు కాసేపు నాకు భలే తెలియలేదండి, ఇప్పుడు ఆనందం పోయిందండి, సంసారం తెలుస్తుందండి. అంటే అక్కడ తాత్కాలికమైనటువంటి ఆనందం కలిగితే ఏమిటండి తృప్తి? మనకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, శాశ్వతమైనటువంటి సుఖం కావాలి. అది కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయేది అయి ఉండకూడదు. అది మనకు ఆనందం పరిపూర్ణమై నిరంతరము మనకు అటువంటి స్థితి కలగాలి అంటే దానికి ఏమిటి ఏకైక సాధనం అంటే మహాత్ముల సన్నిధిలో ఉండడం, వారి బోధని శ్రవణం చేయడం. వారు సమక్షంలో మనకు కనిపించకపోయినా నిరంతరము వారి యొక్క వాక్కు అమృతం అనేటువంటిది నిరంతరం మనం అనుభవిస్తూ ఉండడం. కాబట్టి దేవతామృతం కంటే గొప్పదేమిటి? బోధామృతం, వాగామృతం, గురుదేవుల యొక్క ఈ బోధ శ్రవణం అనే అమృతం మనకు అటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఎంత సేవిస్తే మాత్రం ముక్తి వస్తుందా? అమృతం రాదు. అందుకని భాగవతామృతం అయితే సంకటాలు తొలగిపోతాయి. సురాపానం కోసమని, సుధాపానం కోసమని ఎన్నో యజ్ఞాలు చేశాం, అయినా శాంతి కలగలేదు. యజ్ఞ ఫలానికి ఏమిటి? స్వర్గప్రాప్తి వస్తుందట. స్వర్గప్రాప్తి లోకంలో మనకు మానవుడికి పుణ్యము పాపము, పాపం వల్ల బంధనం, మరి పుణ్యం వల్ల పుణ్యం కూడా బంగారు సంఖ్యలా అన్నారు మహాత్ములు. పాపం ఇనుప సంఖ్య లాంటిది అయితే పుణ్యం బంగారు సంఖ్య లాంటిది. సంఖ్యలేదైతేనే బంధనం తప్పదు కదా అన్నారు. మరి ఇనుప దాంతో బేడీ తయారు చేయించుకున్నాడండి, ఒక ఆయన బంగారంతో బేడీ తయారు చేయించుకున్నాడు. ఏమిటి అక్కడ రహస్యం? రెండు బంధనమేగా, ఇనుము బంధనమే, పుణ్యము బంధనమే. పుణ్యం ఎలా బంధనం అంటే ఈ పుణ్యం వల్ల నీకు స్వర్గాది భోగాలు లభిస్తాయి, కానీ అనుభవించడం వల్ల క్షీణత కలిగి క్షీణే పుణ్యే మధ్యలో కంబిశంతి. భగవద్గీతలో చెప్పినట్టుగా నీవు స్వర్గాది భోగాలు అనుభవిస్తావు, అనుభవించే కొద్దీ నీ పుణ్యం క్షీణించిపోతుంది, క్షీణించిపోగానే మళ్ళీ ఈ జన్మకి మళ్ళీ ఇక్కడికే వచ్చి పడతావు. మరి ఏది పొందితే మరలా తిరిగి రాకుండా ఉంటావు? పునరావృతిరహితమైనటువంటి మోక్షస్థానం. అది చచ్చిపోయినప్పుడు కాదు, ఇక్కడ ఉండగానే దేహస్థితిని నిజంగా తిరిగి గురుదేవుల యొక్క బోధని మనం శ్రవణం చేసి ఆ స్థితిలో మనం నిలబడగలిగితే అది ఈ సన్నిధిలోనే ముక్తి ప్రాప్తిస్తుంది. అది ఇక్కడే జరిగి తీరుతుంది, అది ఎక్కడా లభించేది కాదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు మాకు ఈ శాంతి అనేటువంటిది కలగడం లేదయ్యా, ఆ యజ్ఞాన వల్ల మాకేదో పుణ్యం వస్తుందంటున్నారు, స్వర్గాది భోగాలు వస్తాయంటున్నారు. మళ్ళీ స్వర్గం అంటే భయపడిపోతున్నాం, ఎందుకంటే అక్కడికి పోతే దేవతలు మా మీద ఈర్ష్య పెంచుకుంటారు. నిజమే కదండి, అక్కడ మహానుభావుడు ఆ ఇంద్రజిత్తుడు అనే మహానుభావుడు పెడతాడు, భారతంలో స్వర్గానికి వెడతాడు. వెడితే ఆయన దగ్గరికి వచ్చి అన్నారు నీ స్వర్గ ఫలితం అయిపోయింది, నువ్వు భూలోకానికి వెళ్ళాలన్నారు. అదేమిటే నా పుణ్యం అప్పుడు అయిపోవడమే నీకు పోవడంతుంది, మీరు సరిగా నా లెక్క చూడలేదన్నాడు ఆయన. కాదు కాదు లెక్క చూసాం పూర్తయిపోయింది అన్నారు దేవతలందరూ. కాదు కాదు నాకు ఇంకా ఉంది పుణ్యం అంటాడు ఇంద్రజిత్తుడు. సరే తెలుసుకోవడానికి వాళ్ళు భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చి అక్కడ ప్రావాకర్ణం అనే గుట్టగొప్ప దగ్గరికి వెళతారు. అక్కడి నుంచి ఆ నాడీ జంగుడు అనే కొంగ దగ్గరికి వెళతారు. అక్కడి నుంచి ఆకుపరం అనే పేరు కలిగిన తాబేలు దగ్గరికి వెళతారు. అప్పుడు ఆ తాబేలు అంటుంది ఇంద్రజిమ్నుడు పేరు నేను విన్నాను. ఆ ఇంద్రజిమ్నుడు గోదానం చేసి ఈ వైపుగానే గోవుని తరలించుకు వెళ్ళాడు, అప్పుడు ఈ సరోవరం ఏర్పడింది, అప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఆయన పేరుతో ఇది ఇంద్రజిమ్న సరోవరం అయింది. అంటే ఏం చెప్పారు అక్కడ? మన పేరు ఎంతకాలం గుర్తుంటుందండి? ఎన్ని కట్టినా ఎన్ని చేసినా పేరు కొత్త కాలమే ఉంటుంది. పేరు మాసిపోయిందా మళ్ళా స్వర్గాది భోగాలు మనకి నశించిపోతాయి, మళ్ళీ భూలోకానికి వచ్చి తీరాని, నీ పుణ్యం అయిపోగానే ఇక్కడికి వచ్చేయాలి. మరి ఇక్కడికి రాకుండా ఉండే స్థితి ఏమిటి అంటే కైవల్య ప్రాప్తి కలగాలి. కైవల్య ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి అంటే మహాత్ములు చెప్పిన వాటిలో ప్రయాణం చేయాలి. అలాంటి ప్రయాణమే నిజమైనటువంటి ముక్తి. కాబట్టి శ్రవణం ద్వారా మహాత్ములు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు, వాగామృతాన్ని ప్రసాదించి దేవతల అమృతాన్ని మించిన అమృతాన్ని మనకు అందిస్తున్నారు గురుదేవ్. శ్రీ బాబుజీ మహారాజు వారు మనకు అందించేవారు కదా, ఇదిగో ఇక్కడ ఈ సభలో మీరు ఉండడం, ఇక్కడ ఈ గురుప్రసాదాన్ని స్వీకరించేటువంటి అదృష్టం కలిగి ఉండడం, ఈ గురుపాద తీర్థం మీరు స్వీకరించడం, ఇది దేవతలకు కూడా లభ్యమైనది. బాబుజీ మహారాజు వారు వారి గోదామృతంలో చాలా మంది అందించారు మనకి. కానీ మనకేం తెలుస్తుంది అక్కడ అంటే వారు చెప్తున్నారు కానీ మనకు ఆ స్థితిలో మనసు నిలబడాలంటే కష్టమే. ఆ ఏదో చెప్తారు రెండు గురువులు కదా, ఇది ఆ వారికి లభ్యం కాదు వీరికి లభ్యం కాదు అని అంటూ ఉంటారే గాని అది ఎంతవరకు నిజమో అనే సంశయం లేకుండా ఉంటే అది ఇక్కడే ముక్తి. సంశయం కలిగిందా? అందుకే భగవద్గీతలో స్వామి చెప్పాడు, సంశయం కలిగిన వాడికి ఎక్కడా సుఖం లేదు. వాడు దేవలోకానికి వెళ్ళి అమృతం ఇచ్చినా ఇది అమృతమేనా అనే అనుమానం ఒకటి కలిగింది అనుకోండి, అది చాలా. అమృతం చేతిలోకి వచ్చిన తర్వాత ఇది అమృతమేనా అనే అనుమానం ఒకటి వస్తే చాలా. కాబట్టి సంశయం లేకుండా ఉండాలి. సంశయరహితుడైనటువంటి వాడికి తీర్థం కూడా మంచినీరు తీర్థం కూడా అమృతం అవుతుంది. సంశయం కలిగిందా అమృతం కూడా నీరు చేసిన పని కూడా చెయ్యదు. అంటే విశ్వాసం చాలా ప్రధానం, విశ్వాసం చాలా బలవంతరమైంది. అందుకని విశ్వాసం పెంపొందింపజేసుకో, ఆ విశ్వాసంతో నువ్వు పురాణాన్ని విను. త్రిగుణాత్మకమైనటువంటి కాలచక్రంలో పడి తిరుగుతున్న మానవులకి మోక్షం లేదు. అందుకని జ్ఞానం ఒక్కటే మానవుడికి ముక్తి మార్గం. జ్ఞానాదేవత కైవల్యం మహాత్ములు చెప్పారు. దేని చేత కైవల్యం వస్తుంది? ధనం చేత వస్తుందా? రాదు. మరి భోగభాగ్యాల చేత వస్తుందా? రాదు. దేని చేత వస్తుంది? జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం చేత మాత్రమే కైవల్యం వస్తుంది. అందుచేత పరమ భావనము అతి కుష్యము ముక్తిదాయకమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని మాకు సవిస్తరంగా వినిపించు. దేవీ భాగవతం అంటే ఇక్కడ ఒక రూపం కాదు, అందరి దేవతల సమస్తమైనటువంటి శక్తి స్వరూపం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి నవరాత్రోపాసన అంటే అర్థం ఏమిటంటే శివుణ్ణి ఆరాధించే వారికి శివశక్తి యొక్క స్వరూపం నిపుణాకారంగా ఉన్న పరబ్రహ్మని ఈ రూపంగా ఆరాధిస్తున్నాననే భావన కలగాలి. అలాగే నేను విష్ణుమూర్తి భక్తుండండి, నేను విష్ణువును ఆరాధిస్తాను అంటే నారాయణుడు యొక్క దశావతారాల వైభవం రావడానికి వెనకాతల శక్తి స్వరూపంగా ఏ శక్తి పనిచేసి అవతారం ఆ కార్యాన్ని సఫలీకృతం చేసిందో ఆ శక్తే ఈ రూపంగా వచ్చింది. అందుకే కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. అక్కడ ఏమిటి చెప్పారు అంటే అమ్మవారి యొక్క చేతి గోడ వేళలో నుంచి వచ్చినటువంటి శక్తి స్వరూపమే దశావతారంగా మనకు ఎదురుగా నిలబడింది. నువ్వు దశావతార ఉపాసన చేస్తున్నావంటే అమ్మవారి యొక్క శక్తిని, అమ్మవారి యొక్క ఆ చేతికున్నటువంటి గోళ యొక్క శక్తి చేత ఇన్ని ఈ దశావతారాలు వచ్చాయి. అంటే అమ్మవారిని ఉపాసన చేస్తున్నానంటే దశావతారాన్ని ఉపాసన చేసినట్టే. సర్వదేవతో ఉపాసన ఫలితము ఆదిపరాశక్తి యొక్క నవరాత్రోత్సవాలలో మనం చేసేటువంటి ఈ కైంకర్యము, దేవికి సంబంధించిన కైంకర్యం ఇది సర్వదేవత ఉపాసన. ఇప్పుడు మనకి ఎంత ఫలితం ఇచ్చారండి గురుదేవులు? మనం ఆయా దేవతల్ని కార్తీక మాసం వస్తే శివుడు అండి, మార్గశీర్ష మాసం వస్తే విష్ణు అండి, ఇలా మనం కాలంలో దేవుణ్ణి కూడా నెలల వారీగా విభజించుకుంటూ పెడుతున్నాం. కొన్ని కొన్ని మార్లు మనకి ఆ సమయం కుదరచ్చు కుదరకపోవచ్చు, కానీ సర్వదేవతారాధన శక్తిని ఇవ్వగలిగింది ఈ దేవి నవరాత్రి మహోత్సవం. అందుకే చక్కగా ఇది శరన్నవరాత్రి మహోత్సవాలు. మనకు చైత్రమాసంలో నవరాత్రులు వస్తాయి, అవి వసంత నవరాత్రులు. ఇప్పుడు మనకు మళ్ళీ నవరాత్రులు వచ్చాయి, శరన్నవరాత్రులు. ఈ మధ్యకాలం 6 నెలల కాలం. ఈ 6 నెలల కాలంలో మన ఉపాసన ఎంత ఎదిగిందో ఎవరికి వారు పరీక్ష చేసుకోవడానికి విధానమే ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలు. ఏమంటే మనకి ఎలాగైతే చదువులోకి పెడితే హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ అంటారు, అంటే మన సగం బ్రతుకు తెలిసిపోతుంది అనమాట. అక్కడ 6 నెలల్లో వేచి చదివాము, ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో తెలిసిపోతుంది. క్వార్టర్లీ వస్తుంది మధ్యలో, ఏది 3 నెలలకు ఒకసారి. తర్వాత మళ్ళీ వాడికి యాన్యువల్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతాడు, చివరి ఎగ్జామినేషన్. వాడు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఎలా రాశాడో, వాడి జీవితం తర్వాత ఎలా గడుస్తుంది అనడానికి ఒక సూచిక. అలాగే మనం చైత్రమాసంలో వసంత నవరాత్రుల్లో అమ్మవారిని నిజంగా ఉపాసన చేసినటువంటి విధానం, శరన్నవరాత్రి ఉత్సవం వచ్చేటప్పటికీ మనం ఎలాగ మనల్ని మనం ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారిని ఉపాసన చేస్తున్నాం. చిత్త త్ర కలిపితే చైత్రం అన్నారు. చిత్త అంటే జ్ఞానం, త్ర అంటే త్రాయతే రక్షించేది, జ్ఞానాన్ని రక్షించేటువంటి ఉపాసన. అందుకనే దేవీ నవరాత్రుల్లో వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఉపాసన చేస్తాం. ఎవరిని ఉపాసన చేస్తాం? జ్ఞాన సరస్వతీ దేవిని ఉపాసన చేస్తాం. సరస్వతి ఉపాసన అంటే అర్థమేమిటి? మానవుడిలో అంతర్లీనంగా ఉండే జ్ఞానమే సరస్వతి. అందుకని మనకి అంతర్లీనంగా ప్రవహించేటువంటి నదికి సరస్వతి అని పేరు పెట్టారు. గంగా యమునలాగా ఆవిడ స్వరూపంగా కనబడదు, ఆవిడ అంతర్వాహినిగా బయలుదేరుతుంది. అలాగే ఒక వ్యక్తిని చూడగానే మనం అతన్ని అంచనా వేసి అతని విద్వత్ ఎంత అనేది మనం చూపుల ద్వారానో, పట్టుకున్న వస్త్రం ద్వారానో, పెట్టుకున్న నామం ద్వారానో, కనిపించే విధానం ద్వారానో అతని జ్ఞానాన్ని మనం అంచనా వేయలే. అంతర్వాహినిగా ఉన్న అమ్మ యొక్క వైభవం ఎక్కడే ప్రస్ఫుటమవుతోంది? ఇలా నోటి ద్వారా అమ్మ యొక్క వాక్ వైభవము, మహాత్ముడి యొక్క యొక్క నోటి ద్వారా మనకి అవగతం అవుతుంది అన్నమాట. కాబట్టి అక్కడ అమ్మ ఎలా కనబడుతోంది, అంతర్వాహినిగా భాషిస్తోంది. అందుకని అక్కడ మనకు అమ్మవారు చైత్ర నవరాత్రులు అలా కనిపిస్తారు. ఇప్పుడు శరన్నవరాత్రుల్లో ఏం కనబడుతోంది అంటే, శరన్నవరాత్రుల్లో కనిపిస్తున్నటువంటి ప్రకృతిని మొదటిలో మాయగా భావించి ఉపాసన చేస్తారు. కానీ మనకి ఉన్నత స్థితిలో సాధన ఎదిగే కొద్దీ అసలు ఉన్నది బ్రహ్మమే, మాయ లేదు అనేటువంటి స్థితిలో నిలబడతాడు. మొదట్లో మాయ ఉంటుంది అంటాడు, ఉంటుంది అంటాడు, ఉన్నది అని బయలుదేరతాడు. కానీ ఏం చేస్తాడు, అసలు మాయాదేవుడు రెండు లేనయ్యా, ఉన్నది కూడా ఆయనే, అసలు మాయ కూడా బ్రహ్మమే. దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. వాస్తవానికి నేననుకున్నట్టుగా రెండు లేవు, అది ఉంటేనే ఇది ఉంది. నేడుందంటే వెనకాతల వ్యక్తి ఉన్నాడు. మనం చూసేమనుకుంటున్నాం మనిషిని నేడని వేరు వేరుగా చూసి రెండు ఉన్నాయనుకుంటున్నాం. కానీ మనకి సాధనలో ఏం తెలుస్తుంది, ఎవడి నిద్రపోయి బాగా హఠాత్తుగా లేచిన వాడు వాడి నేడని వాడే చూసుకుని వాడ మీద ఎవడో ఉన్నాడు అనుకుంటాడు. ఎవడో ఉన్నాడు అనుకుని భయపడడానికి కారణమేంటి, రెండున్నది అనే ద్వైత భావన. ఇక్కడ కానీ తను గదిలో ఉన్నది తానే, తనది తానే తన నీడ కారణం అనే సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు రెండున్నాయా, తానున్నాడు కాబట్టి తన నీడ ఉంది. అంతకుముందే అనుకుంటాడు తన నీడ తాను వేరు వేరు అనుకుంటాడు. తన నీడ తాను వేరు వేరు అనుకున్నప్పుడు భయం వస్తుంది. కానీ నీడకు కారణం తానే, అలాగే మాయకు కారణం దైవమే. దైవం ఉన్నాడు కాబట్టి మాయ కూడా ఆయన నీడలాగా కనబడుతోంది. కానీ ఇది రెండు కాదు, ఉన్నది దైవమే. ఆయన ఒక్కటి పట్టుకుంటే దీనికి ఉనికి లేదు. ఆయన మనవాడైతే ఇదేం చేస్తుందండి. కాబట్టి ఇలాగా మనకి శరన్నవరాత్రుల్లో ఏం చేస్తుందంటే, చక్కగా మనకి ఆ ఉన్నది బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి. అప్పుడు మొదట్లో ఏమని మొదలు పెడతాడు, నేను బ్రహ్మని నేను బ్రహ్మని. బాబుజీ మహారాజు వారు చెప్పారు కదా, నువ్వు బ్రహ్మం అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు. ఇది మొదటి సాధనలో అహం బ్రహ్మాస్మి అని మొదలడి చివరికి ఏం చేస్తాడు, సర్వం కల్పితం బ్రహ్మ. దీంతో ముగుస్తుంది పూర్ణబోధ అంటే అది అని చెప్పారు మహాత్ములు. ఈ దేవీ నవరాత్రుల్లో ఈ సాధనకి సర్వం కల్పితం బ్రహ్మ అనే మహామంత్రం యొక్క ఉపాసనే దేవీ నవరాత్రి ఉపాసనగా తేల్చాడు. వసంత నవరాత్రుల్లో అహం బ్రహ్మాస్మి అని సాధన మొదలెడతాడు సాధకుడు. ఈ ఆరు నెలల కాలంలో ఉపాసనలో ఏం తెలుసుకుంటాడు చివరి శరన్నవరాత్రులు అంటే, సర్వం కల్పితం బ్రహ్మ, ఇక ఉన్నదంతా కూడా బ్రహ్మమే. అప్పుడేమనుకుంటాడు, నేను బ్రహ్మని నువ్వు బ్రహ్మమైతే ఎదురున్నది ఎవరు. రెండో ప్రశ్న వస్తుంది అక్కడ, నేను అనేది ఒక్కటే నీ ఎంత ఆపాదించుకుంటే ఎదురున్నది ఏమిటి అని వస్తుంది. అసలు ఉన్నదే బ్రహ్మం అంటే రెండో దానికి అవకాశం ఉందా, అక్కడ రెండు నిలబడడానికి కారణం ఉందా, లేదు కదా. అదే శరన్నవరాత్రి ఉపాసన, అదే అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉపాసన. ఇది మనకు చక్కగా ఈ శరన్నవరాత్రుల్లో మనకు నేర్పుతారు. అందుకని ఈ శరన్నవరాత్రుల్లో కలిగేటువంటి ఆ దేవీ భాగవత ప్రవచనం ఏదైతే ఉన్నదో దాన్ని మాకు చక్కగా వినిపింప చెయ్యండి. ఇది పురాణ ఉత్తమం. పురాణం అనే పదానికి రెండు అర్థాలు చెప్పారు. ఇది పురము అంటే పురాతనం, నవం రెండు అంటే చాలా పురాతనం. ఎంత పురాతనం అంటే జీవుడు ఎంత సనాతనమో ఇది కూడా అంత సనాతనం, దైవం ఎంత సనాతనమో ఇది కూడా అంత సనాతనం. దేవీ భాగవతం నమ్మకం పెట్టిన పేరేమిటంటే సనాతనీ, అమ్మవారి నామాల్లో సనాతనీ అని పేరు పెట్టారు. అంటే ఉన్నది అనే ఉనికి ఆదినే. ఎంత సనాతనము, నువ్వు ఎంత సనాతనం అనుకుంటున్నావో అంత, నువ్వు ఎంత వెనక్కి వెళ్ళగలిగితే అంత, ఏది మొదలనుకుంటున్నావో అది, అది ఆవిడే సనాతని అని పెట్టారు ఆవిడకి పేరు. అటువంటి సనాతనమైనదేమిటి ఈ పురాణము. ఆవిడే సర్వరసాలయము అన్నాడు. సర్వరసాలయం అంటే చూడండి, మనకి అనేకమైనటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి ప్రపంచంలో. ఇక అన్నీ కలిసిన తీర్థం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం ఎక్కడో ప్రయాగకు పెడితే గంగా యమున సరస్వతి మూడు తీర్థాలు కలుస్తాయి కదండి. అంటే ఆ కలిసిన చోటుకి వెళ్ళి బయటకు నీరు తెచ్చి దీనిలో గంగ ఏది యమున ఏది సరస్వతి ఏది అంటే విజయ చూడగలమా మనం. ఆ మూడు పూర్ణంగా కలిసి ఉంటాయి. నువ్వు ఎన్ని మాటలు ఎంత వడపోత పెట్టి వడపోసినా ఇది గంగ అండి ఇది యమున అండి ఇది సరస్వతి అని నువ్వు చెప్పలేవు. పూర్ణంగా కలిసిన దాని చోటుకెళ్ళి విడదీయడానికి సాధ్యం కాక తానే ఒక స్వరూపం పొంది ఉంటుందో. మూడు అంతర్లీనంగా ఉన్నాయి కానీ ఒకే స్వరూపంగా కనబడుతోంది, వేరు చేయడానికి వీలు లేకుండా ఉంటుందో, అది సర్వరస ఆలయం. అంటే అన్నింటినీ అందుకోగలిగినది. రసము అంటే నివసో వై సహా సహా. ఎవరైతే పరమాత్మ ఉన్నాడని అనుకుంటున్నావో ఆయనకు ఒక పేరు పెట్టింది, రసం. రసం అని పేరు పెట్టింది అది. రసో వై సహా, భగవంతుడు రసస్వరూపుడు అని. ఇప్పుడు భాగవత ఈ దేవి భాగవతానికి ఏం పేరు పెట్టారు? ఇది సర్వరసాలయం. అంటే నువ్వు ఏ దేవిని ఏ దేవతని ఉపాసన చేస్తావో ఆ ఉపాసనా శక్తి యొక్క సారము ఈ దేవి భాగవతం. భగవతి అని ఈ పురాణానికి పేరు. అంటే ప్రకాశము అని అర్థం అండి. భగము అంటే ప్రకాశము అని అర్థం. భగవతి అంటే అర్థమేమిటి? ప్రకాశానికి కారణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ వస్తుంది, లైట్ నుంచి వచ్చే ప్రకాశం స్త్రీయా పురుషుడా? దీపం నుంచి వచ్చే కాంతికి స్త్రీ అని పేరు పెడదామా, పురుషుడు అని పేరు పెడదామా? ఏమండి, దీపకుడు దీపకి పేర్లు ఉండొచ్చు కాక, దీపకి దీపకుడు ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు ఆ లైట్ వస్తుందండి, దీపకి అన్నాను అనుకో, అంటే స్త్రీమూర్తి. దీపకుడు అన్నాను అనుకోండి, ఆడేనా పురుషుడా? అక్కడ స్త్రీ పురుషుడు కాదు, రెండు పేర్లు లేదు అక్కడ. ప్రకాశానికి ఏమిటండి స్త్రీ పురుష భేదం? అలాగే భగవంతుడు కలిగించేటువంటి ఆనంద స్వరూపమైన జ్ఞానానికి కూడా అదే భగవతి. ఆ భగవతి అనే పేరుతో ప్రసిద్ధం కనుక చక్కగా అనేక నామాలతో అమ్మ కీర్తింపబడుతుంది. మహామునీంద్రులకు అమ్మ ధ్యానంలో దర్శనమిస్తుందండి. ధ్యానంలో ఆనందించిన మహర్షులు పొందిన ఆనందానికి అక్షర స్వరూపమే పురాణము అని చెప్పాడండి ఇక్కడ. అంటే మహర్షులు అంతర్లీనంగా వారు ధ్యానంలో పొందిన ఏ ఆనందం అయితే ఉన్నదో ఆనందం అక్షర రూపాన్ని ధరిస్తే అదే దేవి భాగవతం. కాబట్టి వినగలిగిన వాడికి స్వరూప దర్శనం, స్వస్వరూప దర్శనం, అంతర్ముఖమైనటువంటి ఆనంద దర్శనం కలిగింప చేయగలిగేది దేవి భాగవతం. ఇది సకల సిద్ధులు కలిగింపజేస్తోందని పురాణాన్ని మొదలు పెట్టడానికి ఉద్యుక్తులయ్యాడు సుందర మహర్షుల వారు. మనకు కూడా గురుదేవుల యొక్క అనుగ్రహంతో మనం కూడా దేవి నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజుని చక్కగా మనం చక్కగా అమ్మవారి యొక్క కథాభాగంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇటువంటి అనుగ్రహాన్ని మనకి గురుదేవుడు ఇంకా మనకి దాదాపుగా 4వ తేదీ వరకు మనకు అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదించారు. అంటే ఎన్ని రోజులు మనం ఉపాసన చేసుకోగలిగితే అంత అదృష్టవంతులం. ఇంత ఉపాసన కాలాన్ని మనకు అనుగ్రహింప చేసినందుకు గురుదేవుడికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరలా రేపు జరిగేటువంటి భాగవతం